ಶ್ರೀಮದೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಳಾರ, ಪೆದ್ದಲಾರ, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో తాము దర్శించిన పుణ్యభూమి దానిలోని అనేక విశేషాలని అందజేశారు. దాన్నే మనం ప్రతిరోజు శ్రవణం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం తమిళనాడ ప్రాంతంలో ఉన్న దివ్యక్షేత్రాలని తెలుసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున స్వామివారు 22 భాగాలు తమ గ్రంథంలో ముగించినట్టుగా తెలుసుకున్నాం. అలాగనే ప్రవచనంలో సాయంకాలం 59 భాగాలు పూర్తయ్యాయి. ఈవేళ 60వ భాగం. కాశ్యపాన్ వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. ఈవేళ 23వ భాగం. నిన్నటి రోజున చిత్తూరు కోలారుల మీదుగా మధ్యాహ్నం కల్లా బెంగళూరు చేరుకున్నట్టు, ఇస్కాన్ వారి భవనంలో బస చేస్తున్నట్టుగా, అక్కడి వారు చాలా చక్కటి మర్యాదలు అందిస్తున్నట్టుగా తెలియజేశారు స్వామివారు. ఇక 23వ భాగాన్ని సావకాశంగా ఆలకించండి. బెంగుళూరు, ఇది ఆధ్యాత్మిక వాసనలు అధికంగాను లౌకిక విషయ వాసనలు అల్పంగానూ ఉండే వాతావరణం కలిగిన పట్టణాలు. మొదటి రకం అని అవి రెండు చెరి సమానంగా ఉండే వాతావరణం కలిగిన పట్టణాలు, రెండవ రకం అని లౌకిక విషయ వాసనలే అధికంగా వీచే వాతావరణం కలిగిన పట్టణాలు, మూడవ రకమని నా భావన. ఏదైనా ఒక స్థలంలో ప్రవేశించగానే నాకు తెలియకుండానే నా మనస్సు ఇదే రకం పట్టణం అని అంచనాలు వేసేయడానికి సిద్ధపడిపోతుంది. చీరల నాణ్యత తెలిసిన షావుకారు మనస్సు ఏదైనా చీరను చూడగానే ఇది ఇంత ఖరీదు అని అంచనా వేసినట్లుగా. మనకి సహజంగానే అంటే పుట్టుకతోనే ఆధ్యాత్మిక వాసనో లౌకిక విషయ వాసనో ఓ లక్షణమై ఉంటుంది కదా. ఇంకా ఖచ్చితంగా చెప్తాను వినండి. 60%, 40% అని కానీ, 90%, 10% అని కానీ, 15%, 18% అని కానీ, 13%, 70% అని కానీ, ఇలా పుట్టుకతోనే మనందరం ఆధ్యాత్మిక లౌకిక వాసనల లక్షణాలతో ఉంటాం. మనం ఎవరితోనూ తిరుగుతూ ఉంటామో, ఏ ఏ పరిస్థితుల్లో ఉంటామో దానిని అనుసరించి మన ప్రవర్తనపై నేపథ్యంలో మారుతూ ఉంటుంది. ఉదాహరణకి రామారావు, కృష్ణారావు అనే వ్యక్తులు ఇద్దరూ ఆధ్యాత్మిక లౌకిక వాసన విషయంలో 85-15% వారై ఉండి, ఏదైనా ఒక నగరానికి వెళ్ళారని అనుకోండి, ఆ నగరంలో రెండో రకానికి చెందిన వారైతే వీరి ప్రవర్తనలో మార్పు ఏమీ ఉండదు. కానీ మొదటి రకానికి చెందిన వారైతే రామారావులో ఆధ్యాత్మిక చింతన వెల్లివిరుస్తుంది, కృష్ణారావులో లౌకిక భావనలు తగ్గి ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరగకపోయినా మూడో రకానికి ఆ స్థలం చెందినవారైతే రామారావు స్తబ్దంగా ఉంటాడు, కృష్ణారావు లౌకిక విషయానుభవంలో చెలరేగిపోతాడు. ఇదన్నమాట, నాకు తెలియకుండానే నా మనస్సు చేసే పరీక్ష బెంగుళూరు చాలా బాగుంటుంది. ఇది ఒక అద్భుతమైన నగరమే కావచ్చు, కానీ నా అభిప్రాయంలో మూడవ రకానికి చెందిందే. ఇంకా నిర్మోహమాటంగా చెప్పాలంటే ఇంకా అధ్వాన్నమైన 4-5 రకాలు ఏమైనా ఉంటే వాటికి కూడా చెందినదే ఇది అవుతుంది. స్వతహాగా తరతరాలుగా జీన్స్లో వంట పట్టుకుపోయిన ఆధ్యాత్మిక చింతన ఉన్నవారికి తప్ప మిగిలిన వారిని అందరినీ లౌకిక జీవితాల సుఖమయ భావ వీచికలలో ఓలలాడించి, మత్తెక్కించి, నిద్రపుచ్చి, అదే పరమార్థమని సమర్థింపుని పెంపొందించి నలిపివేయగలదు ఈ పట్టణం. తాత్కాలికంగా ఈ ఊరి నుంచి బయటకు వెళ్ళి గడిపిన 4 రోజులు కూడా నిస్సారమనిపించి, ఎంత వేగం తిరిగి ఈ పట్టణానికి చేరుకుని సుఖిద్దామా అని అనిపించేసేదే పట్టణ వాతావరణం. మిక్కిలి నాగరికత గలదని మన దేశంలో పేరుపడిన బొంబాయి నగరం రెండో రకానికి చెందినదిగా, బెంగుళూరు మూడో రకానికి చెందినదవడం నాకు ఆశ్చర్యంగానే తోచింది. బెంగుళూరులో వీచే గాలిలోనూ రా అనుభవిద్దన్ రా, వయసు ధనం ఉండగానే ఏమనుభవించినా ఆలస్యం చేయకు, ఎందుకొచ్చిన దైవచింతన, ప్రయోజనం లేనిది అని సీతాదేవిని గూర్చిన రావణాసురుడి పలుకులు నిండిపోయి ఉన్నాయనిపించింది. దీనిని కనిపెట్టిన బెంగుళూరీయులు తమ ఉజ్జీవనం కోసం మాటికి మాటికి ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేసుకుంటూ ఈ పట్టణ వాతావరణ ప్రభావాన్ని కాంపెన్సేట్ చేసుకోవాలని నాకు బలంగా అనిపించింది. నేను ఇలా వ్రాసేనని వారికి కోపం కూడా రావచ్చేమో, కానీ ఏం చేసేది, నా అభిప్రాయం రాయకుండా ఉండలేకపోతున్నాను. నా అభిప్రాయం తప్పై ఈ పట్టణం నిజంగా మొదటి రకానికే చెంది ఉండేదైనా తమని తాము కాపాడుకోవడానికి మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోమని ఇచ్చిన నా సలహాలో తప్పేం లేదుగా. ధనవంతులైన బలహీన మనుష్యులకే సుఖమయ జీవితం లాలనే ఉండి తమ తమ ప్రాంతాల్లో అది తీరని వారికి స్వర్గధామమై బెంగుళూరు చేరుకున్నాం సుమారు మధ్యాహ్నం 3 గంటలకి. నగర శివార్లలోనే ఒక గైడు దొరకడం పట్టణంలో ప్రవేశిస్తూనే ప్రయాణిస్తూనే కాస్తంత ప్రసిద్ధిగా చూడవలసిన స్థలాలన్నీ చూసేశాం. ఎక్కడా కూడా దిగలేదు. ఒక్క బుల్ టెంపుల్ దగ్గర మాత్రమే 10 నిమిషాలు దిగి చూశాం. వెన్న వినాయకుడిని చూశాం. 4 ఏళ్లకో మారు ఆ వెన్నని అందరికీ పంచిపెడతారట. ఏసీ రూములో ఉన్నాడాయన. అంతకు మించి విశేషమేమీ కనపడలేదు మాకు. ఇస్కాన్ చేరుకున్నాం బస కోసం. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్సనెస్. చైతన్య మహాప్రభువు కృష్ణ పరతత్వం గురించిన సిద్ధాంతాన్ని ప్రస్తావించగా వారి శిష్య పరంపరలోని వారు 2 ప్రధాన వర్గాలుగా ఆ సిద్ధాంతాన్ని ప్రజలకు అందజేస్తూ ఉంటారు. అందులో ఒక వర్గపు మహానుభావులు విదేశాలలో కృష్ణ పరతత్వాన్ని విశేషంగా ప్రచారం చేస్తూ ఇస్కాన్ స్థాపించారు. మన కృష్ణుడి గురించి ప్రపంచమంతా తెలిసిందంటే ఇస్కాన్ వారి చలవే. ఆ విషయంలో వారికి చేతులెత్తి నమస్కరించవలసిందే. మన దేశంలో కూడా ఇస్కాన్ వారికి చాలా ఆలయాలు ఉన్నాయి. బెంగుళూరులో కట్టిన ఈ ఆలయం ఈ మధ్యకాలానిదే అయినా అద్భుతంగా ఉందని చెప్పక తప్పదు. మాకు మంచి గౌరవం ఇచ్చారు, మంచి గది ఇచ్చారు. ఒక అతిథిని ఎలా చూసుకోవాలో అలా సకల విధాలా చూసుకున్నారు. సాయంకాలమైన తర్వాత ఆలయమంతా కలయి తిరిగాం. జరుగుతున్న సేవలలో పాలు పంచుకున్నాం. వారును ఆహ్వానించారు గౌరవంగా. రోజుకి 10,000 మంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారట. సెలవు నాడైతే సుమారు 25,000 మంది వస్తున్నారట. నమ్మశక్యం కాలేదు, కానీ నమ్మకపోవడానికి రుజువులేమీ దొరకలేదు. భజన ప్రధానంగా నడిచే కార్యక్రమాలన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఉన్న 2-3 సన్నిధుల్లోనూ నరసింహస్వామి సన్నిధి చాలా బాగుంది. ఎక్కువసేపు దర్శించుకోవాలనిపించింది. చూస్తున్నంతసేపు ఏదో లోకంలో ఉన్నట్లుంది నాకు. 3వ రకానికి చెందిన బెంగుళూరు పట్టణంలో ఏదో ఒక చోట బస చేయించి కాలం గడిపించే కన్నా ఇస్కాన్ లాంటి ఆధ్యాత్మిక కేంద్రంలో బస చేయించి ఒక రక్షణ వలయాన్ని మాకు తెలియకుండానే అమర్చిన భగవంతునికి కృతజ్ఞతలను సమర్పించి వెళ్ళిన రోజు రాత్రి స్థానికంగా ఉన్న కొంతమంది పాత పరిచయస్తులను చూసి వచ్చాం. వారు వచ్చారు. సంతోషంగా ఆ వేళ గడిచింది. పరమాత్మా దేవుళ్ళు మనము గ్రంథం ఆంగ్ల భాషానువాద సంబంధమైన మానసిక వాంఛ నెరవేరే సూచనలు కనుచూపు మేర దూరంలో అస్పష్టంగా గోచరించడం ఆ సాయంకాలపు సంభాషణల విశేషం. బెంగుళూరు పట్టణంలో విస్తృతంగా విహరించాలని నాకే కాదు, నాతో ఉన్న నా స్నేహితులలో ఎవరికీ తీవ్రమైన వాంఛ కలగకపోవడం కూడా మరో విశేషంగా అనిపించింది నాకు. బెంగుళూరుని కేంద్రంగా తీసుకొని చుట్టుపక్కల ప్రదేశాలకు వెళ్ళి వస్తున్నప్పుడు వెళ్ళి వస్తున్నప్పుడు ఏమాత్రం పట్టణాన్ని చూశామో అంతే తప్ప అంతకు మించి చూడాలని అనుభవించాలని మాకు బుద్ధి పరిగెత్తలేదు. కానీ ఒక విషయం, ట్రాఫిక్ చాలా అధికంగా అనిపించింది. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో మేము బసకి వెనకకి తిరిగి వచ్చినా ట్రాఫిక్ లైట్లు పనిచేస్తూ ఉండడం, ఆగవలసి రావడం కాస్తంత నాకు విచిత్రంగా అనిపించింది. తర్వాత తెలిసింది దానికి కారణం, బెంగుళూరు అధిక ఆదాయ వర్గ యువతతో అధిక శాతం పబ్స్ అనబడే మధుపానశాలలకి, మన ఊళ్ళల్లో ఉండేవారు టీ కొట్లకి, కూల్ డ్రింకులకు, షాపులకు అలవాటు పడినంతగా అలవాటు పడిపోయారని, అందులో స్త్రీ పురుష భేదం ఉండదని, యథేచ్ఛగా సామాజిక కట్టుబాట్లని నిర్లక్ష్యం చేసి ప్రవర్తించగలిగిన వాతావరణంలో వాటిలో ఉంటుందని, సంస్కృతి సంప్రదాయం పేర్లతో మనస్సులో అణచిపెట్టుకున్న కామభావాలనే అశ్వాలకు కళ్ళాలను వదిలివేసే స్థలాలని తెలిసింది. అట్టి వారందరూ కొంపలకి తిరిగి వచ్చే సమయమట అది. అందుకు ఆ ట్రాఫిక్ అడావిడి. మిగిలిన పట్టణాల్లో అలాంటివి లేదా అంటే ఉన్నదట, కానీ పరిమితంగా ఉంటుంది. బెంగుళూరులో అపరిమితంగా ఉండి కాస్తంత సంపాదన పరులైన యువత అందరికీ ఈ జబ్బు అంటుకుంటోందట. శ్రీమన్నారాయణ. అందులోనూ యువతల పాత్ర అధికమవడంతో యువకులకి అంతులేని ఆకర్షణ, వ్యసనం లభిస్తున్నాయట. 1-2 తరాలుగా ఇలా వస్తూ ఉండడంతో నియంత్రించే పెద్దతరం వారు లేక మరింత విచ్చలవిడితనంతో పెరిగిపోతోందట. ఈ వివరాలు విన్న తరువాత బెంగుళూరులో ప్రవేశిస్తూనే నా మనస్సుకు వేసిన అంచనాలు చాలా వరకు నిజమే సుమా అనిపించింది. నాకు తెలియకుండానే మనస్సాక మూలుగుతూ మూలిగింది, మనస్సు ఒక మూలుగు మూలిగింది. ఇంత అందమైన పట్టణం, ఇంత అందమైన వాతావరణం ఎలా చెడిపోతున్నాయో అని ఆ మూలుగులో అంతలోనే నవ్వు వచ్చింది. ఇంత అందమైన పట్టణాన్ని, ఇంత అందమైన వాతావరణాన్ని ఎలా అనుభవించాలో తెలియని నా వంటి టూరిస్ట్ గురించి ఆ పబ్స్ యువత కూడా ఇలాగే అనుకుంటున్నారు కదా అని నా ఆ నవ్వు. సరే, 9వ తేదీ ఉదయం బయలుదేరి మైసూరు వెళ్ళాం. మైసూరులో ప్రవేశిస్తూనే నా మనస్సు అన్నది, ఇది మొదటి రకం పట్టణం సుమా అని. చూపుకేమీ అంత బాగా లేదు, కానీ ప్రశాంతంగా అనిపించింది. మన ఊళ్ళల్లో లాగే ఇంచక్క, ఇంత చెత్త, అంత చెదారం, అడ్డదిడ్డంగా స్కూటర్లు, బస్సులు, తోపుడు బళ్ళు, ఆవులు, పందులు వగైరాలన్నీ చూసేసరికి అమ్మయ్య స్వస్థలం చేరుకున్నామా అనిపించింది. ముందుగా జయలక్ష్మి